మనస్సుందే, ఇది చాలా చంచలమైనది, ఎప్పుడు ఎలా తిరుగుతుందో తెలియదు. అందుకే ఇంత అవ్యవధానంగా చేశాను. చంద్రుడు ఇప్పుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు, రేపు పుష్యములో ప్రవేశించగానే పట్టాభిషేకం జరగాలి. నువ్వు సీతా సమేతం ఉపవాస వ్రతాన్ని అవలంబించి రాత్రి దర్భశయ్య మీదనే శయనించాలి. నియమ వ్రత భంగం చేయడానికి ఏవో రాక్షస శక్తులు ప్రయత్నిస్తాయి, అలా జరగకుండా చూసుకో. భరతుడు నగరంలో లేనప్పుడే ఇది జరపాలి అనుకున్నాను. వాడికి నీ మీద అపారమైన గౌరవము ప్రేమాభిమానము ఉండవచ్చు, ధర్మశీరుడు కావచ్చు, నిర్మల చిత్తుడు కావచ్చు, కానీ ఆ మనస్సు ఎలా మారుతుందో తెలియదు. మహామహులనే వంచగలిగినది మనస్సు, ఇక మనమెనక. అందుకు నువ్వు వెళ్లి వ్రతనిష్టలో ఉండు, రేపు పట్టాభిషేకం జరుగుతుంది అనగానే రాముడు తల వంచి కౌశల్యాదేవి అంతఃపురానికి వెళ్ళాడు. ఆవిడ పూజాగృహంలో ఇష్టదేవతను పూజిస్తోంది, అక్కడే సుమిత్ర లక్ష్మణుడు కూడా ఉన్నారు. రాముడు తల్లి పాదాలకు నమస్కరించి, అమ్మా రేపు నన్ను యువరాజపీఠం ఎక్కించబోతున్నారు, ఈ క్షణం నుంచి నీ కోడలు నేను వ్రతదీక్షలో ఉండాలని గురువులు ఆదేశించారు. ఆ మాట విన్న కౌశల్యాదేవి, నాయనా ఇన్నాళ్లకి మన శత్రుకోటి నిహతమైన నా బంధు పరివారంతో మిత్ర పరిజనం కూడా సుఖశాంతులతో జీవితం గడుపుతారు అంది. ఇక్కడ అంతఃపురంలో సంరంభాలు సాగుతున్నాయి. దశరథ మహారాజు విధ్యుక్తంగా రాముని చేత వ్రతదీక్ష నిర్వహింపజేయవలసిందిగా కులగురువులను కోరి వెళ్లాడు. వేదవిహితంగా ఉపవాస దీక్ష ప్రారంభించాడు రాముడు. మలయ మారుతంలో కులవాసనలా పట్టాభిషేక వార్త రాజధాని నగరం అంతా వ్యాపించింది, జనపదాలలో గుబాళించింది. ఆ వార్త చెవిని పడ్డ క్షణంలో అయోధ్యా నగరం మహోత్సవ సంరంభంలో మునిగింది. కోసల దేశీయ పౌర జానపదులందరూ పట్టాభిషేక దర్శన ఉత్కంఠతో ఉన్నారు. ఎప్పుడు తెల్లవారుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అందరి గుండెలలో రామ పట్టాభిషేకమే గోచరిస్తోంది. ఆ సమయంలో కైకేయి యొక్క అంతఃపుర సౌధాగ్రం మీద చల్లగాలి పీలుస్తున్న మంథర నగరంలో ఉత్సవ సంరంభాన్ని చూసి ఉలిక్కిపడి పక్కనున్న పరిచారికను పిలిచి, ఏమిటే ఇది అనగా, హోసి పొట్టిదానా, నీకింకా తెలీదా, రేపు మన రాముడి పట్టాభిషేకం. మాట చెవిని పడింది. అసూయాగ్రి జ్వాలలతో చెరచెర మేడమెట్లు దిగి కైకేయి పరున్న శయన మందిరానికి వచ్చి, హోసి దౌర్భాగ్యురాలా, ఓ పక్క కొంపలంటుకుపోతుంటే నీకు నిద్ర ఎలా పడుతోందే నా తల్లి, నీ సౌభాగ్యం మంటగరిసిపోతోందే అని ఏడుస్తూ నిలబడుతుంటే కైకేయి కలవర హృదయంతో లేచి, మంధరా ఏమిటే అంటున్నావు, ఏమిటా ముఖం మీద కన్నీ, ఏం జరిగింది, ఇంకా ఏం జరగాలి, సర్వనాశనం నెత్తి మీదకి వచ్చింది, తెల్లవారితే చాలు రాముడు రాజవుతున్నాడు. ఈ వార్త విన్నాక కణకణలాడే నిప్పుల మధ్య నా గుండె పడిపోయి, ఇంతకన్నా దుఃఖ కారణం ఏముంది, నీ సుఖమే నా భాగ్యంగా భావించుకు బతుకుతున్నాను, నీ దుఃఖం కంటే నాకు బాధ కలిగించేది లేదు, ధర్మ ప్రభువులా నీ ఎందు ప్రేమ నటించిన భర్త ఎంత మోసం చేశాడు, తెల్లనివన్నీ పాలే అనుకునే నిన్ను ఎంతగా అన్యాయం చేశాడు, కాకోల విషం కక్కే కాలసర్పాన్ని భర్త అని కౌగిలించుకున్నావు, నేనంతటి అమాయకురాలు ఈ ప్రపంచంలో లేదు, రేపు రాముడు రాజైతే నీకు నాకు ఏమిటి దిక్కు, ఇప్పటికైనా నా మాట నీకు వినపడిందా, ఇంకా నిద్రపోతున్నావా అని గుక్క తిప్పకుండా ఏడుస్తాను. పక్క మీద కూర్చుని వింటున్న కైకేయి కన్నులలో సంతోషం వ్యాపించింది. ఇంతటి శుభవార్త చెప్పినందుకు నిన్ను ఎలా సంతోషపెట్టాలో తెలియడం లేదే, ఇదిగో ఈ ఉచ్చాలహారం తీసుకో అంటే మంధర ఆ హారాన్ని విసిరి కొట్టి, హౌరా గోలు గోలును ఏడవలసిన సమయంలో నీకు నవ్వెందుకు వస్తోంది, ఈ బహుమానాలేమిటే, నీకు పరమశత్రువు అయిన కౌశల్య కొడుకు రేపు రాజు కాబోతున్నాడు, అదే జరిగితే ఇంక మన బ్రతికేమిటి, రాజ్య చక్రాన్ని కౌశల్య తిప్పుతుంది, ఆవిడ్ని మించిన అదృష్టవంతులుంటారు, ఆవిడ్ని ద్వేషించిన వారందరినీ నేలమట్టం చేసి తీరుతుంది, ఏమంటున్నావే నువ్వు. రాముడు సింహాసనం ఎక్కగానే రాజ్య చక్రం కౌశల్య చేతులలోకి వస్తుంది, ఆ క్షణం నుంచి ఈనాటి వరకు నువ్వు ఆవిడని ఎలా చూశావో నిన్ను ఆవిడ ఆ దిశలో నిలబెడుతుంది. ఇక రాముడు తన శత్రువులను సంహరించనైనా సంహరిస్తాడు, దూరదేశాలకైనా పంపుతాడు, ప్రథమ శత్రువు నీ కొడుకు భరతుడే అవుతాడు. ఈ దశ నుంచి మనం బయటపడాలంటే ఈ పట్టాభిషేక ముహూర్తానికి రాముడు రాజసౌధం నుంచి అరణ్యానికి వెళ్లిపోవాలి, భరతుడు సింహాసనం ఎక్కాలి అంటుంటే దిండు మీద మోచేయి పెట్టి మంథర ముఖంలోకి చూస్తున్న కైకేయి, హౌరా, కౌసల్య వల్ల ఇంతటి ప్రమాదం వస్తుందా అని అనుకుంటూ, ఎలాగే ఇప్పుడు దీన్ని సాధించడం అంటే మంథర అన్నది, నువ్వు మర్చిపోయి ఉంటావు పూర్వం దేవాసుర సంగ్రామ కాలంలో నువ్వు కూడా మహారాజుతో వెళ్ళావు. ఒకప్పుడు శంబరాసురునితో యుద్ధం సాగుతున్నప్పుడు రాత్రివేళ యుద్ధంలో నువ్వు సారథ్యం వహించి ఆయన ప్రాణాలు కాపాడి రెండు వరాలు పొందావు. అందులో మొదటి వరం రాముడు అడవికి వెళ్ళాలి, రెండవ వరం భరతుడికి పట్టాభిషేకం జరగాలి అనగానే కైకేయి సంతోషంతో అంతఃపురాన్ని విడిచి కోపగృహం చేరింది. రాముని పట్టాభిషేక వార్త చెబదామని సంతోషంతో వచ్చిన దశరథునికి కైకేయి మందిరంలో స్వాగత సత్కారాలు లేవు. ఆవిడ ఎక్కడ ఉన్నదో చెప్పేవారు కూడా కనపడలేదు. చాలా ఆందోళనతో లోపలికి వెళ్లి ప్రతీహారిని అడిగాడు, ఎక్కడ ఉన్నది అనగానే కోపగృహంలో ఉన్నారు అమ్మవారు అనగా మహారాజు లోపలికి వెళ్లాడు. భవన మధ్యంలో మాసిన చీరతో చెదరిన కేశపాశంతో కనుబొమలు బిగించి బుసకొడుతున్న పాముల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడుస్తోంది. దేవి, ఈ రాజ్యంలో నీ మాటకు తిరుగులేదే, నిన్ను తిరస్కరించిన వారికి శిరశ్ఛేదమే కదా శిక్ష. ఏమిటి, ఏం జరిగింది, ఎందుకిక్కడ ఇలా ఈ అవస్థలో ఉన్నావు అంటుంటే కైకేయి, నువ్వు సత్యవాక్పాలకుడవైతే సూర్యచంద్రులు, త్రింశత్ కోటి దేవతలు, ద్యావా పృథువులు, అహోరాత్రాలు, సర్వగృహదేవతలు సాక్షిగా నా మాట విను. దేవాసుర సంగ్రామ వేళ నాకిచ్చిన రెండు వరాలు ఇప్పుడు తీర్చాలి. అందులో మొదటిది రామ పట్టాభిషేక సుముహూర్తానికి సమకూర్చిన సాధన సామగ్రితో నా కొడుకు భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. రాముడు జటావల్కలధారి అయి 14 ఏళ్లు వనవాసానికి వెళ్లాలి. ఆ మాటలు వింటున్నే దశరథ మహారాజు మూర్ఛపోయాడు. కొంతసేపటికి తేరుకొని, ఓసి రాక్షసి, ఏమిటే నువ్వు అడుగుతున్నావు, ఎవరినే అరణ్యానికి పంపమంటున్నావు? కైకా, నీ పాదాలు పట్టి వేడుతున్నాను, అనుగ్రహించు. రాముడు వనవాసానికి వెళ్ళనవసరం లేదు. భరతుడికి పట్టాభిషేకం జరిపించమంటే నాకు అభ్యంతరం లేదు, రాముడే దగ్గర ఉండి జరిపిస్తాడు. మహారాజా, నేనడిగిన రెండు వరాలు తీర్చగలిగితే తీర్చండి, లేదా మౌనంగా ఉండండి, మీ అసత్య పాలనం లోకానికి తెలుస్తుంది అని పట్టిన పట్టు వీడకుండా ఉంది. దశరథుడు పరిపరి విధాల ప్రార్థించాడు, పాదాలు పట్టాడు, కోపగించాడు, అరిచాడు. ఎన్ని జరిగినా కైకేయి మనస్సు మారలేదు, స్థాణువులా నిలబడి ఉంది. మహారాజు మూర్ఛపోయాడు. తెలతెలవారబోతోంది. ఆ సమయానికి సుమంత్రుడు వచ్చాడు, మహారాజా అని అరుస్తున్నాడు. కైకేయీదేవి నెమ్మదిగా ద్వారం దగ్గరకు వచ్చి, సుమంత్ర, రామచంద్రుణ్ణి వారి నాన్నగారు పిలుస్తున్నారని చెప్పవయ్యా అని. ఉపవాస వ్రతాలు పూర్తి చేసి పట్టాభిషేక సన్నాహాలు సాగిస్తున్న రాముణ్ణి సుమంత్రుడు వెంటబెట్టుకుని కైకేయీదేవి అంతఃపురానికి తీసుకువచ్చాడు. ఎట్ట ఎదురుగా నిలబడి ఉన్న కైకేయి, నాయనా, మీ నాన్నగారు నిన్ను 14 సంవత్సరాలు అరణ్యానికి పంపి భరతుడికి పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నారు అనగానే రాముడు, అమ్మా, ఈ మాట వచ్చిన సుమంత్రుని నోటనే వినిపించి ఉన్నట్లయితే ఈపాటికి అరణ్యానికి వెళ్లిపోయేవాణ్ణి కదా, నాన్నగారి మాటను పాలించడానికి ఇంత ఆలస్యమైందని చింతిస్తున్నాను అంటూ సర్వరాజలాంఛనాలో అక్కడ విడిచిపెట్టి కట్టుకున్న ధోవతితో హుటాహుటి తన అంతఃపురానికి వచ్చి అమ్మ కౌసల్యాదేవికి, భార్య సీతాదేవికి ఈ వర్తమానం చెప్పి సీతాదేవిని దగ్గరగా తీసుకుని, నేను తిరిగి వచ్చే వరకు మా అమ్మని నాన్నని కనిపెట్టి చూస్తూ ఉండు అన్నాడు. అప్పుడు అమ్మవారు అన్నది, ఏమయ్యా, పితృవాక్పాలనలో నీ నిష్ఠ ఎంతటిదో మాతృవాక్పాలనలో నా నిష్ఠ అంతటిది. మా అమ్మ చిన్ననాటి నుండి చెప్పినటువంటి మాట ఒకటి ఉంది, అమ్మా, కష్టమైనా సుఖమైనా ఆనందమైనా క్లేశమైనా బాధ అయినా భర్త నీడలోనే ఉంటుంది అని, కనుక నీ వెనక నేను వస్తున్నాను అంది సీతాదేవి. మతి తిరిగిపోయింది రామచంద్రుడికి. సీత, ఎక్కడికి వెళుతున్నాననుకున్నావు? అరణ్యంలో పెద్ద పులులు ఉంటాయి, సింహాలుంటాయి, ఏనుగులుంటాయి, ఎలుగుబంట్లుంటాయి, రాళ్లుంటాయి, రప్పలుంటాయి. ప్రాణేశ్వర, అరణ్యంలో సింహాలు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కాని ఒక్క పరమరహస్యం ఇప్పుడు తెలిసింది. అది, మా నాన్నగారు ఎంత అమాయకుడో అర్థమైందయ్యా. ఆయన తెలివి తక్కువతనానికి చింతిస్తున్నాను నేను. నువ్వేదో తాటకాసంహారం, సుబాహుణ్ణి బూడిద చేశావు, మారీచుణ్ణి సముద్రానికి కొట్టావు, శివధనుర్భంగం చేశావు, మహావీరుడివి అనుకుని నా తండ్రి నన్ను నీకిచ్చి పెళ్లి చేశాడు. కాని కట్టుకున్న భార్యని కాపాడుకోలేని మగవేషంలో ఉన్న ఆడదానివి అని తెలుసుకోలేకపోయాడు. కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య త్రియం పురుష విగ్రహం. ఈ మగవేషం వేసుకున్న ఆడదానికి ఇచ్చినందుకు మా నాన్న ఎంత బాధపడతాడో అనుకుంటున్నాను. అనగానే రాముడు, సీతా అనుభవిద్దువుగాని రా, అది ఏమిటనుకుంటున్నావు మహారణ్యం? నాథ, నీ వెనక్కాల దేన్నైనా ఆనందంతో అనుభవిస్తాను అంటుండగా రామచంద్రుడు, లక్ష్మణస్వామి పెటపెట పండు గీటుతున్న భీకరుడై తన కరవాలాన్ని పైకెత్తి, అన్నయా ఇక్కడే నిలబడు, మహారాజుని కత్తితో రెండు ముక్కలు చేసి వస్తాను, నిన్ను సింహాసనం ఎక్కిస్తాను అంటుంటే రాముడు, నాయనా ఏ వంశంలో మనం ప్రభవించాంరా, కన్న తండ్రిని కరవాలానికి ఎరజేసేటువంటిదా ఇక్ష్వాకు వంశం, దింపు కత్తి దింపు, సింహాసనం మీద నీకు మనసు ఉన్నట్లయితే నిన్నే ఎక్కిస్తాను అనగా లక్ష్మణస్వామి తలదించుకుని, నేను వస్తున్నాను నీతో అన్నాడు. వెళ్లి మీ అమ్మతో చెప్పిరా అనగానే లక్ష్మణస్వామి బయలుదేరి సుమిత్రాదేవి దగ్గరికి వెళ్లి, అమ్మా అన్నగారు అరణ్యానికి వెడుతున్నారు, ఆయన అనుసరించి నేను వెడుతున్నాను, ఆశీర్వదించు అంటే, అప్పుడు సుమిత్రాదేవి ఆనంద బాష్పాలతో కొడుకును ఆశీర్వదిస్తూ, నాయనా
రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజా అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం.
మీ అన్నయ్యే మీ నాన్నగారనుకో, మీ వదినే మీ అమ్మ అనుకో, అరణ్యమే అయోధ్య అనుకో, హాయిగా ఉంటుంది పోయిరారా అని సీతారామ లక్ష్మణులు అయోధ్యా నగరాన్ని విడిచి అరణ్యానికి బయలుదేరబోతున్న వార్త దశరథుని చెవిని పడగానే దశరథ మహారాజు సుమంత్రుణ్ణి పిలిచి, మహామంత్రి, ఇక్ష్వాకు వంశీయుడైన నా బిడ్డ ఏ నారచీరలతో అరణ్యానికి వెళ్లినా ఇబ్బంది లేదు, కాని విదేహాధీశుల ఇంటి ఆడబిడ్డ, మా రఘువంశీయుల ఇంటి పెద్ద కోడలు నారచీరలతో జటాజూటాలతో అడవికి వెళ్లడానికి వీల్లేదు. ఆవిడికి 14 సంవత్సరాలకు అవసరమైనటువంటి చీని చీనాంబరాలు రత్నాభరణాలు రథంలో పెట్టి పంపించు అని దశరథ మహారాజు ఆజ్ఞాపించాడు. అమ్మవారికి అవసరమైనటువంటి ఆభరణాలు వస్త్రాలను సుమంత్రుడు రథంలో పెట్టి రథాన్ని నడిపిస్తున్నాడు. అయోధ్యా నగర ప్రజలందరూ రథం వెంట గోలు గోలున ఏడుస్తూ, మేం కూడా నీతో వస్తున్నాం అని అంటుంటే రాముడు వారందరినీ నెమ్మదిగా వారించి, మీరంతా ఇక్కడే ఉండండి, రాజాజ్ఞ మనందరికీ కూడా శిరోధారి అని మొత్తం మీద వారందరినీ ఒప్పించి రథాన్ని నెమ్మదిగా గంగా తీరానికి నడిపించారు. అక్కడ ఎదురు వస్తున్నటువంటి గుహుడు రామభద్రుణ్ణి చూస్తూనే కథ అంతా తెలుసుకుని, రామచంద్ర, నా రాజ్యానికి నిన్ను రాజును చేస్తున్నానయ్యా అంటే రాముడు అన్నాడు, గుహుడా, మన బాల్య స్నేహాన్ని పురస్కరించుకుని నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. నాన్నగారు నన్ను అరణ్యానికి వెళ్లమన్నారు అంటే ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ రాజ్యంలో తలదాచుకుందామని కాదు, వనవాసం వనవాసమే అని ఆ రాత్రికి అక్కడ విశ్రమించి తెలతెలవారుతుండగా నదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరారు. వచ్చిన సీతారామ లక్ష్మణులను చూస్తూనే వారి జటావలకలాలకు నారచీరలకు యోగ్యమైన రీతిలో కందమూల ఫలాలతో వారికి విందు చేసి, నాయనా ఇక్కడికి కొంచెం దూరంలో చిత్రకోట పర్వతం ఉంది, అక్కడ ఆశ్రమం నిర్మించుకుని హాయిగా ఈ వనవాస కాలాన్ని నడపండి అన్నాడు. సీతారామ లక్ష్మణులు ముందుకు సాగుతున్నారు. చిత్రకూటం చేరగానే లక్ష్మణస్వామి అద్భుతమైన రీతిలో ఒక పర్ణశాలను నిర్మించాడు. అక్కడ రోజులు గడుస్తున్నాయి. ఇక సుమంత్రుడు రామలక్ష్మణులను సీతాదేవిని విడిచిపెట్టి రథాన్ని అయోధ్యా నగరానికి తీసుకువెళ్లిన వారం రోజులు తిరగకుండా దశరథ మహారాజు కన్ను మూశాడు. ఆయన కన్ను మూసిన వార్త చెప్పకుండా ఉన్నవారిని ఉన్నపడంగా తీసుకురమ్మని దూతలను పంపారు భరతుడు శత్రుఘ్నుడు ఉన్నవాళ్ల తాతగారింటికి. దూతల మాట వింటూనే భరత శత్రుఘ్నుడు బయలుదేరి అయోధ్యా నగరానికి వచ్చారు. వచ్చిన కొడుకును చూచి కైకేయి, నాయనా నీకోసం రాజ్యాన్ని నిష్కంఠకం చేశాను, సింహాసనం అధివసించు అంటుంటే తెల్లబోయాడు భరతుడు. అమ్మా రాజ్యం నిష్కంఠకం అంటున్నావు, ఏమిటి కథ అనగానే ఆవిడ జరిగిన కథ అంతా చెప్పింది. ఇక కత్తి పైకెత్తి తల్లిని నరకడానికి ఉద్యమించి కూడా, అమ్మా కన్న తల్లిని నరికిన వాడి మొహాన్ని నా అన్నగారు చూడడు కనుక నిన్ను విడిచిపెడుతున్నాను, ఎందుకింత ఘాతుకానికి తలపడ్డావమ్మా అని కన్నీరు పెట్టుకుని విలవిల విలపిస్తూ కౌసల్యాదేవి అంతఃపురానికి వెళ్ళాడు. ఆవిడ కూడా భరతుణ్ణి సింహాసనాసీనుడు కమ్మని ఆశీర్వదిస్తుంటే ఆవిడ రెండు కాళ్ళు బట్టి, అమ్మా, ఈ లోకంలో రాజ్యము ధనము తప్ప ఇంకేమీ లేవా? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని ఆవిడని వెంటబెట్టుకుని వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళగా ఆయన ఇదే మాట అన్నారు. గురు పూజ్య, మీరు ఇలా నన్ను అనుమానిస్తున్నారా అని కన్నీరు పెట్టుకున్నాడు. మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దామని వశిష్ఠుల వారు దశరథునికి దహన కర్మలు నిర్వర్తించారు. మరునాడు పట్టాభిషేకానికి సన్నాహాలు సాగించబోతుంటే భరతుడు అన్నాడు, నేనిప్పుడు బయలుదేరి అరణ్యానికి వెళ్ళి మా అన్నగారిని తీసుకువస్తాను, అంతవరకు ఇవన్నీ ఆపండి అన్నాడు. అయితే నీతో మేం కూడా వస్తున్నామన్నారు. మొత్తం అయోధ్యానగరం నగరమంతా కదిలి వెళ్ళింది. దారిలో గుహుడు కూడా భరతుణ్ణి అనుమానించాడు. అనుమాన రాహిత్యం చేసుకున్నాక గుహుడు కూడా భరతుడితో బయలుదేరాడు. చిత్రకూటం చేరడానికి ముందు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఆ మహర్షిని దర్శించడానికి భరతుడు ఒక్కడు వెళ్ళగా ఆయన అన్నాడు, నాయనా, చతురంగ బలాలను తీసుకురావయ్యా, ఆతిథ్యమిస్తానన్నాడు. మీరు ఇస్తాను అని అంటే కాదనేటువంటి అధికారము హక్కు మాకు లేవు అని భరతుడు మౌనంగా అంగీకరించాడు. క్షణకాలం భరద్వాజ అగ్నిహోత్ర శాలలో ప్రవేశించి ఆసనం మీద కూర్చుని ఆచమనం చేసి ప్రశాంత మనస్కుడై విశ్వకర్మను, ఇంద్రాది పాలకులను, కృతాచి, విశ్వాసి, హేమ, సోమ ఆదిగా గల అప్సర్సలను, గంధర్వ గాయకులను ఆహ్వానించాడు. క్షణాలలో భవనాలు నిర్మాణమైపోయాయి. క్రీడావనాలు, సరోవరాలు, కుబేరుని కనుసన్నతో భూషణాలు, చీనాంబరాలు చేరాయి. ఉచ్చారణ దక్షుడైన భరద్వాజుడు అగ్నిగృహంలో ప్రాంగముఖంగా పద్మాసనాసీనుడై మంత్రజపం సాగిస్తూనే ఉన్నాడు. ఇక్కడ సేనా నివహానికి కావలసినటువంటి సత్కారాలన్నీ సిద్ధమై ఉన్నాయి. గంధర్వ గానం, అప్సరోభామల నృత్యం అతిథులందరికీ శ్రవణ నయన తర్పణం కలిగిస్తున్నాయి. 5 యోజనాల విస్తీర్ణంలో మహానగరం వెలిసింది. పరిసరాలలో పచ్చిక బయళ్లు, మామిడి తోటలు, రమణీయ వృక్ష పంక్తులు, గజశాలలు, అశ్వశాలలు, ఓ అంతటా వీణానాదం, మధురమైన గానం, పాయస సరోవరాలు, ఇక్షురస జరులు, అన్న పర్వతాలు, క్షీరవర్షధారలు, ఎవరికి ఏం కావాలో వాటిని వడ్డించారు. అందరూ ఆరగించి విశ్రమించారు. తెలతెల వారుతోంది. భవనాలు లేవు, పంచభక్ష్యాలు లేవు, ఏవీ లేవు. అందరూ కటిక నేల మీద పడుకుని ఉన్నారు. అప్పుడు భరతుడు భరద్వాజుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీ ఆతిథ్యం మా వారందరికీ బ్రహ్మానందాన్ని కలిగించింది, మేం బయలుదేరుతున్నాం, మాకు మార్గం చూపించండి అనగా, నాయనా, ఈ దారినే ముందుకు సాగినట్లయితే మీకు అక్కడ చిత్రకూట పర్వతం కనిపిస్తుంది. అక్కడే మందాకిని నది, దాని ప్రక్కనే నీలమేఘ సదృశ్యమైన వనం. ఆ పరిసరాలలో రామభద్రుడు ఎక్కడ ఉన్నది నువ్వు సులువుగానే గ్రహించవచ్చు అన్నాడు. భరతుడు సైన్యంతో బయలుదేరి వెడుతున్నాడు. ముందుకు సాగుతున్నారు. చతురంగ బలాలు నడుస్తుంటే ధూళి పైకి లేచింది. ఆకాశాన్ని తాకుతున్నటువంటి చిత్రకూట గిరిశిఖరం వారికి అల్లంత దూరంలో కనిపించింది. ఇంకా ముందుకు నడుస్తున్నారు. దుమ్ము ధూళి ఆకాశాన్ని క్రమ్ముతుంటే అది విని రాముడు, లక్ష్మణ, రాజపుత్రుడెవడో వేటకు వచ్చినట్టున్నాడు, అదేమిటో కొంచెం ఈ వృక్షం ఎక్కి చూడు అన్నాడు. లక్ష్మణస్వామి సమీపంలోనే ఉన్న వృక్షం చివర కొమ్మ ఎక్కి క్రిందికి దిగి, అన్నయ్య, అనాయాసంగా లభ్యమైన కోసల రాజ్యలక్ష్మిని అనుభవించడంతో తృప్తిపడలేక ఆ కైక కొడుకు నిన్ను నన్ను వధించడానికి వస్తున్నాడు. నువ్విక్కడే పర్ణశాల ప్రాంగణంలో ఉండు, ఈ కరవాలంతో వాడి తల తరుగుతాను అంటుంటే రాముడు చిరునవ్వు నవ్వి, ఎందుకంత ఆవేశపడతావు? పితృవాక్యపాలనకు అడవికి వచ్చాను నేను. ఈ భరతుణ్ణి చంపి రాజ్యం ఎవరికిమ్మంటావు? నా తమ్ముడికి సుఖం కానిది నేను స్వీకరించను. ఇంతకు నీకు రాజ్యాకాంక్ష ఉన్నట్టయితే చెప్పు అంటుంటే లక్ష్మణస్వామి తల దించుకున్నాడు. మనకు నచ్చజెప్పి అయోధ్యకు తీసుకెడదామని వస్తున్నట్టున్నాడు వాడు అంటుండగా భరతుడు వచ్చాడు. ఆ వెనకాలే మిగిలిన వారు వచ్చారు. భరతుడు రాముని పాదాల మీద పడ్డాడు. రాముడు భరతుణ్ణి దగ్గరగా తీసుకుని విశేషాలన్నీ అడుగుతూ రాజనీతి అంతను బోధించిన అనంతరం భరతుడు చేతులు జోడించి, రామభద్ర, నాన్నగారు కాలం చేశారు అనగానే తండ్రికి పరలోక క్రియలను నిర్వర్తించాడు. కూర్చుని అన్నదమ్ములు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న వేళ భరతుడు, అన్నా, ఈ రాజ్యానికి అధికారి నువ్వు. ఆ రాజ్యం నీ చేతులలో ఉండాలే కాని దాన్ని పాలించడానికి నేను పనికిరాను. హంసవలే కాకి ఎగరలే, నువ్వు హంసలాంటి వాడి. పితృవాక్ పాలన జరిగి తీరాలి అని అనుకున్నట్లయితే నేనిక్కడ అరణ్యంలో ఉంటాను, నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పాలించు అన్నప్పుడు రాముడు, తమ్ముడు, పితృవాక్పాలన విషయంలో నువ్వు ఇస్తున్నటువంటి సవరణలు ఉన్నాయే, అవి సామాన్యులకు బాగా రుచిస్తాయి. ఇక అధిక ప్రసంగాలు చేయక నువ్వు వీరందరినీ తీసుకుని అయోధ్యా నగరానికి వెళ్ళు అనగానే భరతుడు, అగ్రజ, ఒక్కసారి ఈ పాదుకల మీద నీ పాదాలు పెట్టు. ఆ పవిత్రమైన పాదుకలను నా శిరస్సును ఉంచుకుని తీసుకువెళ్లి ఈ 14 సంవత్సరాలు కోసలాన్ని వీటికేత పాలింపజేస్తాను అన్నాడు. భరతుడు చెప్పినట్టే చేశాడు రాముడు. ఆ పాదుకలను నెత్తిమీద ఉంచుకుని వచ్చిన జనమందరితో, గురువులను, తల్లులను, మంత్రులను వెంటబెట్టుకుని భరతుడు అయోధ్యా నగరానికి సమీపంలో ఉన్న నందిగ్రామంలో తన యొక్క ప్రయాణాన్ని ఆపుచేశాడు. అక్కడి నుంచి మిగిలిన వారందరినీ అయోధ్యా నగరానికి పంపి ఆ నందిగ్రామంలోనే ఉండి రాజ్య పరిపాలనం సాగిస్తున్నాడు. ఇక ఇక్కడ సీతారామ లక్ష్మణులు చిరకాలం ఈ ఆశ్రమంలోనే ఉన్నట్లయితే ఇది అయోధ్యకు దగ్గరగా ఉండడం వల్ల మరింత ప్రమాదం వచ్చేలా ఉంది, ఎవరో ఒకరు వస్తూ ఉంటారని అక్కడి నుంచి ఆశ్రమాన్ని మరికొంత దూరం మార్చారు. నెమ్మదిగా కొన్ని ఆశ్రమాలు దాటి దాటి వెళ్లి అత్రి మహర్షి ఆశ్రమ సమీపానికి చేరారు. వెడుతూనే రామలక్ష్మణులు ఆ మహర్షికి నమస్కరించారు. సీతాదేవి అనసూయాదేవికి పాదాభివాదం చేసి ఆ ముసలి తపస్విని సీతాదేవిని దగ్గరగా తీసుకుని, అమ్మాయి, నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉందే. లోకంలో ఎవరైనా సరే స్త్రీలు సిరి సంపదలతో తొలతూగే భర్త వెంట హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. కాని సిరి సంపదలు పోయి ఇలా అడవుల పాలైన భర్త వెంట తిరిగే ఇల్లాండ్రు లోకంలో దొరకరు. అంతటి పాతివ్రత్య నియమంతో ఉన్న నీకు ఏదో ఒక వరం ఇవ్వాలని ఉంది అనగా సీతాదేవి, అమ్మమ్మా, మీరు వరమిచ్చి నన్ను పాడిచేయకండి. మీలానే పాతివ్రత్య దీక్షను వహించి ఆ శక్తితో నేను కూడా మీ స్థాయికి చేరడానికి ప్రయత్నిస్తాను అంటే వాత్సల్యం నిండిన కన్నులతో, చిరునవ్వు జల్లులతో, బిడ్డా, చాలా సంతోషంగా ఉందే నీ పట్టుదలకి. అయితే అదిగో అప్పుడే సంధ్యాకాలం అవుతోంది, చూశావా, అగ్నిశాలల నుంచి పావురాలు ఎగురుతున్నట్టు హోమధూమం లేస్తోంది. సూర్యాస్తమయంతో కొద్ది కొద్ది ఆకులున్న చెట్లు కూడా గుబురుగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. తపోవనంలోని మృగాలు నడ్డి వాలుస్తున్నాయి. ఒక్క మాట, ఇదిగో ఈ పసుపు కుంకుమ ఉంచుకో, ఈ చీర కట్టుకో, ఈ పూలమాల పెట్టుకో, ఈ అంగరాగాలు పూసుకుని ఈ చీర ధరించి నీ భర్త ఎదురుగా నువ్వు ఎప్పుడు వెళ్లినా సరే శచీదేవిలా ఉంటావే అన్నది. అనసూయాదేవి ఇచ్చినటువంటి అంగరాగాలను, వస్త్రాన్ని పుచ్చుకొని సీతాదేవి రామభద్రుని దగ్గరకు వచ్చింది. తన భార్యలో ఏవో కొత్త అందాలు కనిపించగా రామచంద్రుడు, ఏమిటి కథ అన్నాడు. సీతాదేవి విషయమంతా చెప్పింది. చీకటి ముసిరింది, అందరూ విశ్రాంతి తీసుకున్నారు. తెలతెలవారుతుండగా అత్రి మహర్షి దగ్గర సెలవు తీసుకుని వెడుతుంటే ఆయన అన్నాడు, రాజనందనులారా, మీరు వెళ్లే దారిలో నరమాంసం తినే రాక్షసులున్నారు, క్రూర మృగాలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అక్కడ తపస్సులందరినీ అవి బాధిస్తున్నాయి. ఆ రాక్షసుల నుంచి, క్రూర మృగాల నుంచి వారిని రక్షించి ముందుకు సాగండి అన్నాడు. సీతారామలక్ష్మణులు వారి ఆశీర్వాదాలు పొంది ముందుకు సాగుతున్నారు. ఇది అయోధ్యాకాండం. అరణ్యం ప్రారంభం. చిత్రకూటం విడిచి సాగిసాగి ఎందరెందరో మహర్షుల ఆశ్రమాలను దర్శించి వారి ఆశీర్వాదాలు పొందుతూ ముందుకు నడుస్తున్నారు. వారికెదురుగా ఒక కొండంత దేహంతో విరాధుడు అడ్డుగా వచ్చాడు. వచ్చిన విరాధుని చిత్రహింస చేసి గోతిలో పాతిపెడితే గాని వాడు చచ్చాడు కాదు. ఆ విధంగా వాడిని సంహరించి మరికొందరు మహర్షుల ఆశ్రమాలు చూస్తూ వెడుతూ ఉంటే అక్కడి మహర్షులందరూ రామునికి ఆశీర్వాదాలు తెలుపుతూ, రాజపుత్ర, ధర్మం ఉన్నదే, దాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రధానంగా రాజు మీద ఉంది. ఆ రాజు రక్షించవలసిన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ఆశ్రమాలలో ఉండే మహర్షుల మీద ఉంది. మమ్మల్ని ఇక్కడి రాక్షసులు నానాహింసల పాలు చేస్తున్నారు. ఆ రాక్షస పీడ మాకు తప్పించాలి అనగా రామభద్రుడు చిరునవ్వుతో, మహర్షులారా, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. ముందుకు సాగుతున్నారు. సాగుతుండగా సీతాదేవి అన్నది, ప్రాణేశ్వర, ఈ అరణ్యానికి మనం వచ్చింది ఎవరినో సంహరించడానికి కాదు, పితృవాక్పాలన కోసం, సత్యనిష్ట కోసం వచ్చాం. వారెవరికో ఎవరి మీదో వైరం ఉంటే మనం వీరిని సంహరించవలసిన పని ఏమిటి? సాధారణంగా లోకంలో మూడు దోషాలు ప్రతి మానవుణ్ణి బాధిస్తూ ఉంటాయి. ఒకటి పరదారాపహరణ, రెండవది మనకు వైరం లేకుండానే ఎదుటివాళ్ల మీద ద్వేషం ఉంచుకోవడం, ఇక మూడవది మహామహులైన వారిని కూడా వంచేటువంటిది ఉందే, అది అసత్య భాషణ. ఎప్పుడూ నిజం చెప్పడం, పరదారాల వైపు కన్నెత్తి చూడకపోవడం, ఈ రెండు నియమాలు నీకున్నట్టు నాకు తెలుసు. కానీ వైరం లేని ద్వేషం వీరి మీద ఎందుకు పెంచుకోవాలి? మనకేమిటి సంబంధం అనగా రాముడు అన్నాడు, జానకి, చాలా స్నేహంతో హితవు నాకు బోధించావు, చక్కని మాటలు పలికావు. కానీ అడవిలో ఉన్న, అయోధ్యలో ఉన్న రాముడు క్షత్రియ వీర కుమారుడు, ధర్మ నిర్వహణలో శిష్టులను ఆర్తులను రక్షించడంలో నా విధిని నేను ఏనాడు విస్మరించను. అంతగా అవసరమైనట్లయితే నా తమ్ముణ్ణి నిన్ను విడిచిపెడతాను, కాని ధర్మాన్ని విడిచిపెట్టను అనగా సీతాదేవి మారు మాట్లాడలేక తల వంచుకు నడుస్తోంది. ముందు రాముడు, ఆ వెనుక సీత, అనుసరించే లక్ష్మణుడు. శీల సానువులు, సరోవరాలు, చీకటి కొండల వంటి ఏనుగుల గుంపులను చూస్తూ ముందు ముందుకు సాగుతున్నారు. ఎందరెందరో మహర్షుల ఆశ్రమాలను చూస్తూ వెడుతుంటే వెళ్లిన చోట అలా అగస్త్య మహర్షిని గురించినటువంటి ప్రశంసలు వినపడగా, అగస్త్యుల వారి ఆశ్రమం ఎక్కడ ఉన్నది అని మహర్షుల ద్వారానే తెలుసుకుని బయలుదేరి ఆ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వచ్చే ముందు రాముడు అన్నాడు, లక్ష్మణ, చూశావా ఈ పరిసరాలు ఎంత ప్రశాంతంగా మృగాలు తిరుగుతున్నాయో, పక్షుల కలస్వనాలు ఎలా వినిపిస్తున్నాయో. దీనికి కారణం నీకు తెలియదు, ఇదంతా అగస్త్య మహర్షి ప్రభావం. ఒకనాడు ఈ దక్షిణ దిశ వైపు సామాన్యులెవరూ కాలు పెట్టలేకపోయేవారు. అటువంటి రోజులలో అగస్త్యుల వారి ఇక్కడికి దయచేసి ఇక్కడి రాక్షసులైన వాతాపి ఇల్వలులను బూడిద చేసి ప్రజలందరికీ శాంతి కలిగించాడు అంటుండగా ఆశ్రమం వచ్చింది. ఆశ్రమ ద్వారంలోనే నిలబడి అక్కడ ఉన్న బ్రహ్మచారిని పిలిచి, బాబు, మేము దశరథ రాజనందనులము, రామలక్ష్మణులము, ఈమె నా భార్య జానకి, మీ మహర్షి దర్శనానికి వచ్చినట్టు చెప్పు అనగానే బ్రహ్మచారి లోపలికి వెడుతూనే తిరిగి వచ్చాడు. అయ్యా, మీరు రాముడెవరు? గురువుగారు వారిని చూడాలనుకుంటున్నారు అనడంతో సీతారామలక్ష్మణులు అగస్త్యుని అగ్నిశాలలో చేరారు. ఆయన వారికి అర్ఘ్యపాద్యాలు అర్పించి ఉచిత రీతిని అతిథి సత్కారాలని నడిపించి, నాయనా, ఇదిగో నీకోసం ఇక్కడ వజ్ర ఖచితము హేమ నిర్మితమైన ధనుస్సుని ఉంచాను, ఇవి అక్షయ తూణీరాలు, ఈ రజత ఖడ్గం కూడా నీకు ఇస్తున్నాను, ఇవన్నీ విశ్వకర్మ నిర్మించినవి, దేవేంద్రుడు నా దగ్గర ఉంచాడు, ఇవి నీ దగ్గర ఉంటే అలంకారమే కాదు లోక కళ్యాణాన్ని కూడా సాధిస్తాయి అని ఆ ఆయుధాలన్నీ ఆయనకిచ్చి ఆశీర్వదించాడు. మహర్షి, మీ ఆశీర్వాదాలతో ముందుకు సాగుతాం, ఇక ముందు మేము ఆశ్రమం ఎక్కడ నిర్మించుకోవాలి అంటే ఆయన అన్నారు, నాయనా, ఇక్కడికి రెండు యోజనాల దూరంలో స్వాదువులైనటువంటి జలాలు నిండిన సరోవరాలు, మధురములైన ఫలాలు ఉన్న వృక్షాలు, నయన మనోహరంగా ఉండే జంతువులు పక్షులు అలరారే పంచవటి ఉంది, అక్కడ మీరు ఆశ్రమం నిర్మించుకోండి. మీరు ఇక్కడ ఉందామని వచ్చినా పంచవటి అంత సుఖాన్ని ఈ ఆశ్రమం మీకు ఇవ్వలేదు, అందుకని ఆ పవిత్ర గోదావరి తీరంలో పంచవటి దగ్గర మీరు ఆశ్రమం నిర్మించుకుని ఈ రాక్షస సంహారానికి ఉద్యమించి మునిజనాన్ని రక్షించండి అన్నాడు.